సందేశాన్ని వినబోతున్నారు. ఈ సందేశము మీ జీవితాన్నే కాక ప్రపంచం యొక్క గతిని మార్చివేయబోతున్నది. ఇది చాలా ఏకాగ్రత వినండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను పరీక్ష రాస్తున్నప్పుడు 10th క్లాస్ పరీక్ష 4 రోజుల సెంటర్ లో ఉన్నటువంటి ఒక హాల్లో పడింది. అంటే ఆ పరీక్షా కేంద్రము ఒక బిజీ సెంటర్ లో పడింది. ఇది అర్థమవుతుంది కదా. పైన మొదటి అంతస్తులో పరీక్ష రాయమని మమ్మల్ని కూర్చోబెట్టారు. మేమందరం కూర్చున్నాం. మరి అది ఎలా ఉంటుందని ఇప్పుడు నీ దృష్టి ఎట్టింది? నేను చెప్పే మాటల మీద లేదు, అది వింటున్నారు. వినాల్సిన అవసరం ఏమి? నాదేది చూడొచ్చు. అర్థమైందా? ఏకాగ్రత, నువ్వు దేని మీద ఉంటే అది వింటావు. బిజీ సెంటర్ లో పరీక్ష రాయగాలింది, పక్కన ఎవరో వెళ్తూ ఉంటే మనకేంటిట భావార్థం. అంచేత కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసి ఏకాగ్రత వినండి, అటు ఇటు చూడకండి, చాలా మిస్ అయిపోతారు. మీరు వినబోయేటటువంటిది ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి కొన్ని మాటలు వినబోతున్నారు. ఇంకా పక్కనెక్కడో మీ దృష్టి ఉందనుకోండి, నాకేం అభ్యంతరం లే, మీరు మిస్ అవుతారు. చూడకండి అటు ఇటు ఏంటిట. నేను పరీక్ష రాశాను, ఇంతకంటే కోలాహలమైనటువంటి పరిస్థితుల్లో 1st క్లాస్ లో పాస్ అయ్యాను కదా, అది కూడా 3 గంటల పాటు. మీరంతా 1 గంట 40 నిమిషాలు ఏకాగ్రత ఉంటే చాలు, కుర్చీ ఇటు తిప్పేసుకుంటే ఇంకా హాయి, మీకు మెడ నెక్కట్టదు కదా. మీరందరూ నా మాట వినేటట్టు కుర్చీని తిప్పుకోండి, తిప్పుకుంటే మీకు హాయి, నాకు హాయి. మొట్టమొదటిది మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈనాడు కొంచెం డబ్బుంటే, ఎక్కువ డబ్బు ఉండక్కర్లే, కొంచెం డబ్బుంటే వాయుదేవుడు మీ మాట వింటాడు. ఏ రూపంలో? నువ్వు చెప్తే అట. వాయుదేవుడు మీ మాట వింటున్నాడా లేదా? మీరు స్విచ్ వేస్తే గాలి వేస్తుంది. వరుణదేవుడు మీ మాట వింటున్నాడా లేదా? ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తుంది. అగ్నిదేవుడు అసలుకి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అగ్నిదేవుడికి మీరు సిగరెట్ కాల్చుకోవాలంటే పాపం చచ్చినట్టు ఆయన మీ సేవకుడుగా రావాల్సిందే. అంటే అగ్ని మీ సేవకుడు అని ఒప్పుకుంటున్నారు కదా. మీరు తెలుసుకోండి విషయాలు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అనేక విషయాలు మీకు అర్థం కావట్లేదు. జలము వరుణదేవుడు కదా, మనం వరుణదేవుడు అంటాం. అంటే వర్షాలు గుర్తించుకోలేకపోవచ్చు, సకాలంలో వర్షాలు కురవకపోవచ్చు, కానీ మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ లో మాత్రం నీళ్లు పైకి ఎక్కించి కావలసినట్టు మీరు నీటిని వినియోగించలేదు. కావలసినప్పుడు గాలిని, ఇలాగా అనేక రకాలైనటువంటి పరికరాలు. ఇంకా ఒక విచిత్రమైనది ఏంటి అంటే, ధృతరాష్ట్రుడు బుద్ధివాడు, మహాభారత యుద్ధం జరుగుతుంది, చూడాలి అని ఆకాంక్ష, ఏం జరుగుతుందో అని. మామక పాండవాస్తేవ, మావాడు పాండవులు కలిసి ఏం చేస్తున్నారు, నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి అంటే సంజయుడికి వేదవ్యాస మహర్షి ఎదుగే సృష్టించారు. అంటే అతను అక్కడెక్కడో కూర్చుని ఇక్కడ జరుగుతోంది చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగాడు. ఈనాడు మీ అందరింట్లో సంజయుడు ఉన్నాడు, ఉన్నాడా? నిజంగా లైట్ అని కాస్త అక్కడ టెండూల్కర్ సిక్సర్ కొడుతూ ఉంటే మీరు కళ్ళారా చూస్తారు. కళ్ళారా చూడటం కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళ కంటే ఇంకో గొప్ప విషయం మీరు వెనక ముందు కూడా చూడగలరు. కొంచెం ప్లేబ్యాక్ కదా, ఎలా కొట్టాడు, మళ్ళా వెనక్కి వెళ్తున్న కెమెరా రీప్లే, అది ఎంత అద్భుతమో మీకు అర్థమవుతుందే. మీ చేతిలో ఉన్నటువంటి ఆ శక్తి, ఎంత అద్భుతమైనటువంటి శక్తి మీ చేతిలో ఉన్నదో, ఎక్కడో జరుగుతున్నది మీరు చూడగలరు. చూడటమే కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతో కాదో చెప్పలేడు, కానీ ఇక్కడ మీరు ఆ రీప్లే చూడగానే మీరే చెప్పేస్తారు ముందు వాడు అవుట్ అని, తర్వాత ఫోర్త్ ఎంపైర్. అంటే మీకందరికీ కూడా ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూడగలరు. ఆ చూసిన దాన్ని మళ్ళీ వెనక ముందుకి చేయగలరు. ఇంకొక వరం ఉంది. మొదట్లో నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని, రోడ్డు మీద నడుస్తూ ఉంటే అందరూ ఇలా చేతులు పెట్టుకుంటూ ఉండేవారు. అంటే అందరికీ సడన్ గా పట్టిన పెల వచ్చిందా, తలను పెల వచ్చిందా అని కొత్తలో అనుకునేవాడిని. మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు, అప్పుడు ఇంకా నాకు మొబైల్ ఫోన్స్ గురించి తెలియదు ఎక్కువగా, ఇలాంటి ఏంట్రా సడన్ గా ఇలా అనుకున్నారు కదా. కానీ ఇప్పుడు మీ మొబైల్ ఫోన్స్ తో మీరు ఏం చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మీకు దివ్య శ్రవణము అనేటటువంటిదే హస్తలామనకైతే మీ చేతిలో ఉంది కదా, మీ అరచేతిలోనే దివ్య శ్రవణం అనేటటువంటి అది కాకుండా పంచతత్వాల మీద కూడా విజ్ఞానం వల్ల మీకు ఆధిపత్యం వచ్చింది. అందరికీ మొత్తం మానవ జాతికి ఆధిపత్యం వచ్చింది. కానీ మనం సుఖంగా ఉన్నామా? సుఖంగా ఉన్నాం. కానీ శాంతి ఉన్నదా? ఆర్ యూ హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? లేదు. ఈ ద్వంద్వం అర్థమవుతోందా? ఒక 50 ఏళ్ల కిందట ఉన్నటువంటి వ్యక్తి గబుక్కుని ఈనాడు ఇచ్చాడనుకోండి, వాడికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి మ్యాజిక్ అంతా అని. వాడి స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. మన లోపల అంతరాంగంలో ఉన్నటువంటి బాధలు తెలియకపోతే వాడికి ఏమనిపిస్తుంది, ఇదేదో దివ్యలోకానికి వచ్చేసాను, ఎక్కడ పడితే ఎక్కడ లైట్లు ఉన్నాయి, ఎక్కడ పడితే ఎక్కడ మైక్ సెట్స్ ఉన్నాయి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. వెబ్ క్యామ్ అంటే ఉంది మీకు తెలుసు కదా, వెబ్ కెమెరా పెట్టేసుకుంటే మీరు ఎక్కడికైనా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు వ్యక్తిగతంగా. మీకే టీవీ ఛానల్స్ అవి ఉండక్కర్లేదు. కానీ సుఖంగా లేము మనం, ఆనందంగా లేము, సంతోషంగా లేము. ఒక మనిషిని ఈనాడు ప్రశ్న వేస్తే, నాయనా నీకేం కావాలి అని, మీరు ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, నీకేం కావాలి అని నిజాయితీగా కనుక మీరు జవాబిస్తే మీరు ఏమీ జవాబు ఇవ్వలేదు అని తెలుసు. నిజంగా మీకేం కావాలో తెలుస్తా, మీకు నాకు సాధించండి. అంటారు నాకు 1 రూపాయలు ఇస్తే బాగుంటుంది, 1000 రూపాయలు ఇస్తే బాగుంటుంది, 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది, 10 కోట్ల రూపాయలు ఇస్తే బాగుంటుంది. ఓకే, కానీ 100 రూపాయలు ఇచ్చినా 10 కోట్ల రూపాయలు ఇచ్చినా అంతకంటే ఎక్కువ డబ్బు ఇచ్చినా మీరేం చేస్తారు? ప్రభావం ఆ డబ్బుని నేను ఇలా ఖర్చు పెట్టాలి అనేటటువంటిది ఏదైనా ఉన్నదా? ఒకటే, ఒక కారు కాకపోతే 10 కార్లు, ఒక ఇల్లు కాకపోతే 10 ఇళ్ళు, ఒకసారి కాకపోతే 10 సార్లు తిండి తింటాం. అంతకంటే 100 రూపాయలు ఇచ్చినా 10 కోట్ల రూపాయలు ఇచ్చినా మన జీవితాలలో ఒక లక్ష్యం లేదు అన్నది అర్థమవుతుంది కదా. అది ఈనాటి ఈ దృష్టి తెచ్చుకోవాలి. మీరు అది అర్థం చేసుకోండి. అది అర్థం అయిపోతే మన జీవితాలు మారిపోతాయి. ఈ రోజే మారిపోతాయి. ఎప్పుడో మారిపోతాయి అనుకోకండి. హత్యలు చేసేటటువంటి కిరాతుడు, దారి దోపిడీ చేసేటటువంటి రత్నాకరుడు అనేటటువంటి ఒక వ్యక్తి నారదుడితో కలుసుకున్న తర్వాత తక్షణమే మారడా లేకపోతే 20 సంవత్సరాలు చెప్పట్టిందా మారడానికి? మీరు ఆలోచించి చెప్పండి. తక్షణం మారిపోయి ఆ మార్పు వాడిలో సుస్థిర అవటానికి టైం పట్టింది. అంటే అంటే మళ్ళీ చేసినటువంటి ఆ తప్పులు అతను చేయలేదు. తనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను తోసేయటానికి ఆయనకి టైం పట్టింది. అది గుర్తుంచుకోండి. అందుకని నేను చెప్తున్నాను, ఇవాళ నా మాటలు మీరు విన్న తర్వాత తక్షణమే మారిపోతారు. తర్వాత మీరు ఆచరిస్తే ఆ స్థితికి వెళ్తారు, ఆచరించకపోతే ఎక్కడే. చెప్పింది జాగ్రత్తగా మననం చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ విషయాలు మననం చేసుకోగలిగినటువంటి విషయాలు. నేను అందుకే ఆయన్ని నేను చెప్పిన తర్వాత మీరు ఈ విషయాలు కూలంకషంగా చర్చించండి మన వాళ్ళతో. తర్వాత ఏదో ఒకసారి చెప్పి వింటే వెళ్ళిపోయేవి కాదు. ఇది మీకే అర్థమవుతుంది. మెల్లి మెల్లిగా నేను చెప్తున్నటువంటి విషయము ఎటు తీసుకువెళ్తుందో మిమ్మల్ని. ఈనాడు ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? మనిషి సక్రియత లేదు, అనుకున్నది చేయలేదు వాడు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టారు ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని ఆలోచనలు ఇస్తున్నాయి, అసలు ఇంత భయంకరమైనటువంటి ఆలోచనలు నా మనసులోకి వస్తాయా అనిపిస్తోంది నాకు. 2 నిమిషాల పాటు ధ్యానాన్ని కూర్చోగలుగుతున్నాం, తర్వాత అసలు కూర్చోలేకపోతున్నాం మాస్టారు, లేచిపోతున్నాం మేము. నాయన నీకు ధ్యానం చెయ్యాలని లేదు అని చెప్పు, కానీ అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఇంకా నువ్వు 3 గంటల పాటు కూర్చుని సినిమా చూడగలుగుతున్నావు కదలకుండా, కాదా? మరి 3 గంటల పాటు నువ్వు సినిమా చూడగలిగినప్పుడు మనల్ని మనసు ఏమైనా చెదురుతుందని నా దగ్గరికి వచ్చి ఒక్కడు అడగలేదు, మాట్లాడు నేను సినిమాకి వెళ్తున్నాను అదేంటో. నా మనసుకి ఏకాగ్రత రావటం లేదండి, ఒకడాడే లేదు అదేంటో. మరి ధ్యానానికి కూర్చుంటే ఎందుకు మీకు ఏకాగ్రత రావటం లేదు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు చాలా సిద్ధ పురుషులు. పతంజలి యోగ సూత్రంలో 7 రకాలైనటువంటి సమాధుల గురించి చెప్తూ కవితర్క సమాధి అని మొదటి స్టేజ్ చెప్తాడు పతంజలి యోగ సూత్రాలు. 10వ క్లాస్ వరకు చదివి లేకపోతే చెప్పిన విషయాన్ని కానీ న్యూస్ పేపర్ని కానీ టీవీ కానీ సినిమాని కానీ చూడగలిగేటువంటి వాడు సవితర్క సమాధి దాటిపోయిన వాడే అని గుర్తుంచుకోండి. అంటే అర్థమైంది, మీరందరూ కూడా సమాధి స్థితి పొందినటువంటి వ్యక్తినే. తర్కం ఉంటే వింటారు మీరు, లాజిక్ లెక్కల పేపర్ రాస్తున్నాం మనం. 5 సబ్జెక్టులు ఎన్నో ఉంటాయి కదా, రకరకాల సబ్జెక్ట్స్ మీరు చదువుతూ ఉంటారు. 3 గంటల పాటు కూర్చుని మీరు లెక్కల పేపర్ రావాలి, అప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీకు గుర్తు వస్తున్నాయా? రావటం లేదు కదా, అప్పుడు గుర్తు వస్తుంది. మరి ఆ 3 గంటల పాటు నిరంతరము లెక్కల గురించే మీరు ఆలోచించి రాస్తారు తప్ప ఇంకో విషయం రాస్తారా 3 గంటల పాటు? అంటే ధ్యానం అంటే ఏంటి? సరసవాహిని ఒకే రసముతో ఖండన లేకుండా జరిగింది. మరి 3 గంటల పాటు మీరు పరీక్ష రాస్తే మీరు ధ్యానంలో ఉన్నట్టు కాదా?
జ్ఞానం యొక్క లక్షణం అది. 3 గంటల పాటు మీరు సినిమాలు చూస్తారు, కళ్ళొప్ప పట్టం లేదు కదా. తర్వాత మళ్ళీ ఓ విచిత్రం, బయటకు వచ్చాక మీరు ఇంకో 5-6 గంటలు డిస్కస్ చేసుకుంటారు దాన్ని, కొట్టేసుకోవచ్చు కూడా కొంతమంది ఇంటికి వెళ్ళాక. నా చిన్నప్పుడు ఒక కుటుంబంలో వెళ్తే సినిమా తీసుకొచ్చాక మళ్ళీ సీన్ వచ్చేది, తండ్రి ఏమో ఒక యాక్టర్ యొక్క అభిమాని, తల్లి ఇంకొక యాక్టర్ యొక్క అభిమాని, పిల్లలు సినిమా తీసుకొచ్చారు, ఇంకా ఎవరు గొప్పగా యాక్ట్ చేశారు. నేను చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరు ఫోన్ చేయరు, గడ్డి కింద తీసుకునేవాడు. నిజంగా జరిగిన సంఘటన భావార్థమవుతో ఎందుకు, కంటిన్యూటీ ఆఫ్ థాట్, ఒకే ఆలోచన నిరంతరము ఆలోచించగలగటము ధ్యానము. పక్కవాడు ఏదో నవ్వాడు, ఇంకా రోజంతా మీ ధ్యానం దేని మీద ఉంటుందో వాడు ఎందుకు నవ్వాడు. ధ్యానం అంటే అంటే మనందరికీ కూడా ధ్యానం చేసేటటువంటి సామర్థ్యం ఉన్నది అని చెప్తున్నాను. ధ్యానం చేసేటటువంటి సామర్థ్యాన్ని ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి అనుగుణంగా మీరు ఉపయోగించుకోగలిగితే ఆ విద్యను నేర్చేటటువంటి స్థానాన్ని పురకాలంలో దేవాలయాలు అంటారు. దేవాలయాలలో ప్రకృతి యొక్క శక్తులని ఎలా ఉపయోగించుకోవాలి మీరు అని నేర్చేవారు. హనుమత్ దేవాలయం, హనుమంతుడు ఎవరు పుత్రుడు? అంటే హనుమంతుడు ఎవరెవరు జీవిస్తున్నాడు? వాయు వల్ల జీవిస్తారు. మరి మీరు దేని వల్ల జీవిస్తున్నారు? మరి మీరు వాడుకుంటుంది దౌర్యం, మీరు వాడుకుంటుంది కాదని. కానీ మీ శరీరంలో లోపలికి వెళ్తున్నటువంటి వాయువుని ఎలా ఉపయోగించుకోవాలో హనుమ దేవాలయాలు చెప్పేవారు. అందులో మనకు కూర్చున్నటువంటి దేవాలయంలోని ఒక అంశ మాత్రమే హనుమంతుడు. మీకు తెలుసు కదా రుద్రాక్ష ఏకాదశ రుద్రుల్లో, అది కూడా మనకి ఇక్కడ కూర్చుని మనం ఎంత అద్భుతమైనటువంటి ఏం చేశామో, ఇంకేం చేశామో, ఈ సరే నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఇది చూశారు ఎంత నీరసంగా ఉన్నానో, మాట్లాడటానికి ఓపిక లేదు నాకు, వచ్చా ఇక్కడ కూర్చున్నా అప్పటికీ నీరసంగా ఉన్నాను. అంటే తనకి ఈ పాయింట్ కాస్త చెప్పమా, ఇవాళ నేను మాట్లాడలేమో ఆ పరిస్థితుల్లో మంత్రాలు చదువుతున్నాను, కళ్ళు మూసుకుని చిన్న ముద్రలతో చూస్తున్నాను. నేను మీతో మాట్లాడలేదు, పడిపోతున్నాను. వాడి హార్ట్ ఆపరేషన్ సెంటిఫికేట్ కథలో ద్వారా నిన్నడు ఆశ్చర్యాలు ఎందుకు చెప్తున్నాను అంటే, పడిపోతున్నటువంటి వ్యక్తి, శవప్రాయమైనటువంటి వ్యక్తి లేవగలదు మంత్రాలు చేస్తే. కానీ వినే పద్ధతిలో వినాలి, చేసే పద్ధతిలో చేయాలి. కానీ మనం ఈనాడు దేవాలయాన్ని ఎలా మార్చుకున్నాం, నన్ను క్షమించండి, మీ మనస్సుని బాధ చేసి నాకు దేవాలయాన్ని ఇద్దరే కనిపిస్తున్నారు, ఇద్దరు అడుగుతున్నవాళ్ళు, ఒకళ్ళు బయట కూర్చొని అడుగుతుంటారు, ఇంకోళ్ళు లోపలికి వెళ్ళి అడుగుతుంటారు. దేవాలయంలో దివ్యత్వాన్ని ఎలా పొందాలి అనేటటువంటి శిక్షణ మీరు నేర్చుకోవటమే, శిక్షణకి టైం పడుతుంది, టైం పడుతుంది. విద్యాలయాన్ని తీసుకురావటం ఎంతసేపు, నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉండేవారు, వాళ్ళు వచ్చి నేను క్లాస్కి వచ్చాను లేదు చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు, క్లాసుల్లోకి వచ్చేవాడు కాదు వాళ్ళు. ఇవాళ మాస్టర్ వచ్చారా లేదా అది చూసి వచ్చారా అని వెళ్ళేవారు. అర్థమవుతుందో ఏం చెప్తున్నారు, చాలా మంది దేవాలయానికి మీరు అలాగే వస్తున్నారు, ఏం లాభం లేదు దేవాలయానికి 2 నిమిషాల పాటు వచ్చి వెళ్ళిపోతుంది. భారతీయ ధర్మము దేవాలయాల మీద ఆధారపడి ఉన్నది, ఇంకా ఏ ఇతర మతాలలో కానీ ఎక్కడ కానీ దేవాలయాలు లేవు. అది అర్థం చేస్తారు, దేవాలయం వేరు, మిగతా మతాలలో ఉండేటువంటి ధర్మస్థలాలు వేరు. దేవాలయాలలో విద్యాలయాల లాగా విద్యాలయాలలో విద్య ఎలా నేర్పించబడుతుందో, దేవాలయాలలో దేవత్వము అలా నేర్పించబడింది. భూమి మీద నడిచేటటువంటి దేవతలు ఏర్పడేవాడు, వాళ్ళని బ్రాహ్మణులు అనేవాడు.
శ్రీకృష్ణుడు మొట్టుకుంటాడు, సకాలేన మహతా యోగో నష్ట పరంతర.
ఈ యోగ విద్య
సకాలంలో అర్జునుడి టైంలోనే నాశనం అయిపోయింది, అర్జునుడికి తెలియదు.
అక్కడ ఏమని మొట్టుకుంటాడు,
జాతి అనేటటువంటిది గుణ కర్మ విభాగ, ఇక్కడ అలా ఉన్నదా ఈనాడు. గీతని ఆధారంగా చేసుకునేటటువంటి మనము జల జీవిస్తున్నావు, నువ్వు పుట్టగానే నీకు ఒక జాతి మతం వచ్చేస్తుంది, అసంభవం. ఇంజనీర్ పుట్టగానే ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ పుట్టగానే డాక్టర్ అవుతాడా? ఇచ్చట జాతిని గుణకర్మ విభాగక అనేది మనం కనుక గుర్తు చేసుకోగలిగితే ఈ బ్రాహ్మణత్వము అనేది మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది, క్షత్రియత్వము అనేది మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది, వైశ్యత్వము అనేది మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది, శూద్రత్వము అనేది మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇందులో ఎవరు గొప్ప అనేటువంటి మూర్ఖత్వం నుంచి మీరు బయటపడండి. ఇంతకీ డాక్టర్ గొప్ప, ఇంజనీర్ గొప్ప, మీకు రోగం వస్తే డాక్టర్ అవసరం. ఇల్లు కట్టుకోవాలంటే మీకు రోగం లేదు, ఇల్లు వస్తలేదు, అప్పుడు ఎవరు అవసరం? ఇంజనీర్ వస్తలేదు, డాక్టర్. ఇక్కడ ఎవరు గొప్ప ఇంతకీ మీ అవసరాన్ని మీరు భావార్థం అవుతుంది. మీరు ఈ నేను ఈనాడు మీ దగ్గర గురించి చెప్పినటువంటి మాటలు విని దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు జ్ఞానం సంపాదించి జ్ఞానం ఇస్తే బ్రాహ్మణులు, ఇతరులకి రక్షణ ఇస్తే అక్కడెక్కడో ఉన్నది, లేని చోటకి తీసుకెళ్ళి ఇచ్చారు. అక్కడ ఉన్నది ఇక్కడ లేని చోటకి తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటవుతారు అప్పుడు మీరు? పుట్టుకతో ఎలా అవుతారు? పుట్టుకతో మీరు ఏమీ కాదు, మీరేమీ చేయడమే, ఇవేమీ చేయలేము. కానీ ముగ్గురికి హెల్ప్ చేయడం ఇందులో ఎవరు గొప్ప? చాలా విచిత్రంగా చెప్తుంది కొన్ని సూక్ష్మం. భుజాలు క్షత్రియులు, శిరస్సు బ్రాహ్మణులు, ఊరువులు వైశ్యులు, పాదాలు శూద్రులు. ఇంతకీ నువ్వు వైశ్యుడుగా శూద్రుడుగా ఈ నాలుగింటి కలిగిక, ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగింటి కలిగిక, ఎందుకు అర్థమవుతుంది నేను మీకు? మనము రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మొత్తమో ప్రపంచానికి భారతదేశం మళ్లీ జగద్గురువుగా కాబోతోంది అన్నది గుర్తు చేసుకోండి. మీకు ఇష్టం ఉందా లేదా, మీరు అది చేస్తారా లేదా నాకు చాలా విచిత్రమైన మాట చెప్తారు. కాలం ఎప్పుడైతే ఏదైనా ఒకటి నిర్ణయించుకుంటుందో మనిషి ఏం చేయలేదు, దానికి అనుగుణంగా జీవించాలి లేకపోతే పక్కకెళ్ళిపోవాలి. మహాకాలుడు కాలము మహాకాలుని క్షేత్రంలో లక్ష విలువాసినప్పుడు మనం కలుసుకోవడం కాకతాళీయము కాదు అని నా నమ్మకం మీరు ఏదైనా అనుకోండి. ఈ మాటను మీరు మీ లక్ష విలువాసిన పూర్ణాహుతిగా వింటున్నారు. కాలుడు మహాకాలుడు అంటే శివుడే, శివతత్వం. ఈ శివతత్వంలో ఈనాటి ఉన్నటువంటి అనేక పరిస్థితులకు ఉన్నటువంటి పెద్ద దుఃఖ కారణం ఏంటి అంటే జాతి మతం, ఇవి రెండు ఈనాడు మానవుడికి అనవసరం. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇవి రెండు ఇప్పుడు ఉన్నటువంటి రూపంలో మనిషికి అవసరమే. మన సనాతన నిత్య నూతన శాశ్వత హిందూ ధర్మాన్ని మనం మారాలి. ఈ 3 లక్షణాలు ఉండాలి గుర్తుంచుకోండి. సనాతనమైన దయ ఉండాలి మనం మాట్లాడుతున్నది. రెండోది ఏమై ఉండాలి, అది నిత్య నూతనమై ఉండాలి. శాశ్వతమైన దయ ఉండాలి సూర్యోదయం. సనాతనమైందేగా సూర్యోదయం ఇప్పుడే అవుతుందా, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అవుతుందా? 3 అని మీరు వినేవాళ్ళు కాదు, నాకు తలుపుతే ఆనందం వస్తుంది. పాట పాడుతూ ఉంటే ఎందుకంటే వాళ్ళు తలుపుతే పాడేవాడికి ఊపి వచ్చింది అంటే మీరు తలుపుతే ఓ అర్థం, కానీ అర్థం అవ్వకుండా తలుపకండి, అర్థం అవుతేనే తలుపండి. ఇచ్చని అవసరమే కదా. నీకేదైనా బోర్ కొట్టుందా, అబ్బా మళ్ళా సూర్యుడు ఉదయించారా బాబు అనుకోవడం లేదుగా. సూర్యుడు ఉదయించే ముందు కాదు, ఇది సనాతనమైనది. శాశ్వత నిత్య ఉత్తరమైనటువంటి ప్రక్రియ శాశ్వతమైనది కూడా యథాంతంగా. ఆ విద్య మనం నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకోవడానికి నేను ముందు ఇక్కడ చెప్పిన ఈ మాటలు వినండి, దేవాలయాలే కేంద్రీకృతం అవ్వాలి. దేవాలయాలు మనము నిజమైన దేవాలయాలుగా మారుద్దాం. అడుగుకునే వాళ్ళు వచ్చేటటువంటి దేవాలయాలుగా మనం ఉంచవచ్చు. కానీ అదే జరుగుతోంది ఇప్పుడు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నేను రాబోయే 20 నిమిషాల్లో చెప్పబోతున్నాను. అది మీరు ఆలోచిస్తే చాలు. మళ్లీ మన దేవాలయాలు జాతికి బలం ఇవ్వటం నేర్చుకోవాలి. మన దేవాలయాలు ఇప్పుడు జాతికి ఏం బలం ఇవ్వటం లే, అందుకనే పిల్లలు దూరం అవుతున్నారు దేవాలయాలు. ఈ దేవాలయాలలో రెండు విశేషమైనటువంటి మంత్రాలు మనం ఉపయోగిస్తాం. ఏ దేవాలయంలో అయినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ రెండు గ్యారెంటీగా ఉంటాయి. ఒకటైతే ఖచ్చితంగా మీరు ప్రదక్షిణ చేస్తారు. ఏ దేవాలయాన్ని ప్రదక్షిణ చేయండి చెప్పండి. మీరు ఏ దేవాలయం చేయండి, శివుడు దేవాలయానికి ఎలా ప్రదక్షిణ చేస్తాడు, దుర్గా ఎలా ప్రదక్షిణ చేస్తారు, హజ్కి వెళ్తూ ఉంటారు. టీవీలో మీరు చూసారు వాళ్ళు ఒక పవిత్రమైన శిల చుట్టూ కోట్లాది మంది అనేక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అంటే దేవాలయాలలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రదక్షిణ. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏం చెప్పుకుంటామో ఏమి చెప్పుకోవాలి ఇప్పుడు. కానీ అప్పుడు ఏమి చెప్పుకోవాలి, యాని కాంక్ష పాపాన్ని జ్ఞాత జ్ఞాతకు కాంక్ష తాను సర్వాన్ని నచ్చే ప్రదక్షిణ పదే పదే. మీకు ఒక విశేషమైన మాట చెప్తాను నేను. ఒకసారి డాక్టర్ చర్చలు చేశాను, నేను మాట్లాడాల్సి వచ్చింది యాదృష్టికంగా. సెమినార్లో నేను ఏదో పాల్గొనాలని వెళ్ళలేదు. మన స్నేహితుడు అక్కడ ఉన్నాడు ఎండి డాక్టర్, ఆయన ఏదో ఇది చెప్తున్నాడు కోసం నేను ఆయన కలుసుకోవడానికి వెళ్తే మాట్లాడి మీరు కూడా వచ్చారు కదా, మరి మీరు మాట్లాడారు ఇంకా డాక్టర్ మధ్య నేనే మాట్లాడదు. సరే చెప్పే వాళ్ళకు మీరేమో అనుకోకండి, మీరు చెప్పేది మా మనుషులు ఎప్పుడు చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ డయాబెటిస్ మీద అనేక మంది డాక్టర్లు కలిసి మాట్లాడుకుంటున్నారు. సెమినార్ ఇంతకీ మీరందరూ కూడా డయాబెటిస్ రాగానే మొట్టమొదట ఏమైనా రాస్తారు అడవాలి, కనీసము ఒక గంట అయినా మీరు డయాబెటిక్ వాళ్ళగా ఉందని అడగండి. ప్రతి డాక్టర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు నడవాలి. డయాబెటిస్ అనేటువంటి రోగ నివారణ జరగదు, మందులు వేసుకుంటే రోగం కంట్రోల్లో ఉంటుంది, నియంత్రణలో ఉంటుంది తప్ప రోగం అనేది తగ్గదు మీకు. కానీ మీరు నడిస్తే రోగం తొందరగా కంట్రోల్ అవుతుంది. రోగం ఎందువల్ల వస్తుంది అంటే పాపాల వల్ల వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేదం చెప్తుంది. ఆది వ్యాధి అని, వ్యాధి అనేది ఏంటి అంటే మీ యొక్క మనస్సు ఎప్పుడైతే ఒక విక్షిప్తమైనటువంటి అవస్థకి వెళ్ళిపోతుందో, ఈర్ష్య ద్వేష లోభము అహంకారము ఈ ఆరు గుణాలు ఎప్పుడైతే మీలో ఏదో గుణం ఎక్కువ అవుతుందో ఆ గుణానికి సంబంధించినటువంటి శరీరము రోగగ్రస్తం అవుతుంది. దీన్ని ఈనాడు డాక్టర్స్ ఒప్పుకుంటున్నారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే సైకోసోమాటిక్ మెడిసిన్ అని. ఎండి చేసేటటువంటి వాళ్ళకి 500 మార్కుల పేపర్ ఉంది, 250 థియరీ 250 ప్రాక్టికల్. భావార్థమైన ఏం చెప్పాను, నీకు రోగము ముందు శరీరంలో రాదు మనస్సులో వస్తుంది. మనస్సులో వచ్చినటువంటి రోగం నీ శరీరానికి రావచ్చు రాకపోవచ్చు. మనస్సులోనే ఉన్నటువంటి రోగాన్ని మన శాస్త్రాలలో పాపము అన్నారు. పాపము అంటే అదే అర్థం. ఇంకంటే నువ్వు పాపం చేయగాలి అనిపోదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్లు దేవుడు కాస్త తెలివితేటలు లేవు దేవుడికి, వీడికి ఎక్కువ తెలివితేటలు నా దేవుడికి అంటే నాకు చాలా ఆనందం ముక్కటిస్తుంది. అలాంటి వ్యక్తులు చేస్తే ఇంకా ఆ మాత్రం ధైర్యం ఉండాలి కదా, దేవుడికి బుద్ధి లేదు నాకు బుద్ధి ఉంది అంటాను, ఎంత ధైర్యం కావాలి అనిపిస్తుంది. ఏంటో ఆ దేవుడు నిప్పులు చేపట్టాడు మనిషి. ఎందుకు నిప్పులు చేపెట్టాడు? కాదు, ఎలక్ట్రిక్ వైర్ ని చేత ముట్టుకోడు. ఎందుకు ముట్టుకోడు కదా? పాపం చేయగానే ఏ అంగంతో పాపం చేశాడో అంగం పాపం చేయడుగా. దేవుడు బుద్ధి లేదండి అలా చేయాల్సింది. నేను అనవసరంగా ఇవంతా చెప్తున్నాడు. నువ్వు చేత తప్పు చేసావు, దొంగదనం చేసావు, అక్కడ నేను చేయబడిపోయాడు అనుకో, ఇంకా దొంగదనం చేయవు. మరి దేవుడు ఇచ్చిన అలాంటి చేశాడు. ఎప్పుడు తప్పు చేస్తే ఈ జన్మలోనే కాదు, ఒకసారి ఇంకో జన్మలో కూడా ఆ తప్పు యొక్క రూపము వెళ్తూ ఫలితము వెళ్తూ ఉంటుంది. అవతార పురుషులు కూడా ఆ ఫలితానికి అతీతులు కాదు. రాముడుగా వాలిని చెప్పుతాడు అప్పుడు కదా, శరీరాన్ని వాలి వదిలి. అంతే కృష్ణుడిగా వచ్చినప్పుడు ఏమైంది? సాటి నుంచి ఒక వ్యాధిని కొట్టేది కదా, శరీరాన్ని వదిలి. అంటే నువ్వు చేసినటువంటి కర్మకి అవతారమూర్తి కూడా దానికి అతీతుడు కాదు, అవతారమూర్తి కూడా దాన్ని అనుభవించాల్సిందే. కానీ ఆ జన్మలో ఉండే సరే ద్వేతాయుగంలో చేసినటువంటి ఆ తప్పుకి ద్వాపర యుగం తర్వాత అనుభవించు. ఈ నియమాలు కాస్త జాగ్రత్తగా నేను ఉద్దేశిస్తున్నాను. అంటే మొట్టమొదట ఈ కర్మ సిద్ధాంతాన్ని మీరు తెలుసుకోకపోతే ఇందాక నాకు కోరుతూ ఉంటారు కదా. నువ్వు ఇవాళే దున్ని ఇవాళే పొలం వచ్చేసి ఇవాళే పంట వచ్చేస్తే ఎంత బాగుండు రాదుగా. కానీ వస్తుంది అన్న నమ్మకమే లేకపోతే ఎంత నువ్వు దున్నుతావో. అంటే నువ్వు ఏది నాటుకుంటావో ఖచ్చితంగా ఆనందాలే వస్తాయి. ఈనాడు మనం ఉన్నటువంటి దృష్టికి కారణం అదే అన్నది మనం గమనించుకోవాలి. ఇతరుల మీద పడుకోవద్దు. భగవంతుడికి బుద్ధి లేదు, దృష్టికి బుద్ధి లేదు, మా తల్లిదండ్రులకు బుద్ధి లేదు, ఎడ్యుకేషన్కి బుద్ధి లేదు. వద్దు, మొట్టమొదట మనం ఈనాడు ఇక్కడ ఏం నిర్ణయించుకుందామంటే నేను ఏమి నాటుకుంటానో నాకు అదే లభిస్తుంది. పక్క వాడికి వాడు నాటుకున్నది వాడికి లభిస్తుంది. ఇదంతా దేని గురించి చెప్పగలుగుతున్నాను? డయాబెటిక్ అసోసియేషన్ లో యాదికానిక పాపాన్ని జాత జాతకృతాన్ని తాను సర్వాన్ని నచ్చంతి ప్రదక్షిణాయాం పదే పదే. దేవాలయాలలో నువ్వు ప్రదక్షిణ వేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క పాప కర్మ పోతుంది. ఆ పాపానికి నీకు మళ్ళా ఫలితం ఉండదు. మరి మనం ప్రదక్షిణ చేస్తున్నామా? ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నారు మీరు దేవాలయానికి? ఎన్ని సార్లు అసలు వస్తున్నారు? ఎన్ని రోజు రాదుగా. ఎప్పుడో కార్తీక పూర్ణిమ నాడు ఓ దీపం వెలిగించేస్తే మనకి చాలా లాభం. లాభమే అందులో డౌట్ ఏం లేదు. సంవత్సరం అంతా చదవకపోయినా పరీక్ష ముందు చదువుకున్నా లాభమేగా కాదా? అదే తప్పని నేను అంటే. కానీ సంవత్సరం అంతా పద్ధతిగా చదువుకున్నాక పరీక్ష ముందు ఇంకా పద్ధతిగా చదువుకుంటే ఎక్కువ లాభం వస్తుంది. అదే నేను చెప్పేది. అంటే ఈ పూజలవి వద్దంటేనే వస్తాయి. దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కార్తీక మాసంలో జ్యోతి వెలిగించడం అనేటువంటిది, జ్యోతిని చూడటం అనేటటువంటిది, అలాంటిది ఇలాంటి ప్రదేశంలో మనం కూర్చోవడం అనేది ఇంకా చాలా చాలా మన పూర్వజన్మ పుణ్యం యొక్క ఫలితము. ఇది గుర్తుంచుకోండి. మీరు దేవాలయానికి రేపటి నుంచి రెగ్యులర్ గా వెళ్ళి ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తా. డాక్టర్ చెప్పిన నడకేదో అది 2 గంటల పాటు నువ్వు మెయిన్ రోడ్డు నేను ఎందుకు నడిచి నీ హెల్త్ పాడు గుర్చుకుంటావు? ఇంకా దేవాలయానికి వచ్చే 2 గంటలు చేయి కదా. పుణ్యమో పురుషార్థం మొదట అది మనం నేర్పాలి. ఇతరులకు ఎలా నేర్పుతావు? నువ్వు చేయకుండా చేసి చూడు. ఈ నెల ముఖ్యంగా దీన్ని దామోదర నెల అంటాం. ఇక్కడ ఈ నెలలో శివకేశవులు 2 శక్తులు ఒకేలాగా పనిచేస్తాయి. ఈ నెల యొక్క విశిష్టత ఎందుకంటే ముందు మాసంలో దుర్గా శక్తి, ఇప్పుడు శివశక్తులు, దాని తర్వాత దత్తుడు దొరుకుతుంది. సరే అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ దేవాలయంలో మొట్టమొదటి మీరు అందరినీ నేను అడిగేది ఏంటి అంటే దేవాలయాలలో ప్రదక్షిణ చేయటం నేర్చుకోండి. ఏ దేవాలయానికి ఎంత ఎక్కువ ప్రదక్షిణ జరిగితే ఆ దేవాలయము అంత శక్తివంతం అవుతుంది.
తిరుపతిలో ఉన్నటువంటి విశేషం అదే. ఎన్ని ప్రదక్షిణలు జరుగుతుంటాయి అక్కడ? ఒకడు ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు, కోటి మంది కలిసి ఒక రూపాయలు ఇవ్వచ్చు, కోటి కోటే. ఇంకా దేవాలయం చుట్టూ మీరు ఎన్ని ప్రదక్షిణలు చేశారో దాన్ని బట్టి ఆ దేవాలయానికి విశిష్టత వస్తుంది. సిద్ధి ఇందులో విశిష్టత వస్తుంది. మరి మన ఊళ్ళలో ఉన్నటువంటి దేవాలయానికి ఎందుకు విశిష్టత లేదు?
ప్రదక్షిణ చేశారు.
యువకులతో, పెద్దవాళ్లతో, అందరితో, స్త్రీలతో, పురుషులతో ఈ కార్తీక మాసం నాడు మీరు సంకల్పం తీసుకోండి, మా ఊళ్ళో ఉన్నటువంటి మా దేవాలయానికి మీరు ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణలో రెండు రకాలైనటువంటి ప్రదక్షిణలు ఉన్నాయి. ఒకటి 112 ప్రదక్షిణాలు చేయటం ఒక విధానము, 2 గంటల పాటు చేయటం ఒక ప్రధానం. అంతకంటే తక్కువ ప్రదక్షిణ మీకు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. మళ్ళీ ఏమంటారు రాష్ట్రాలు, నేను మరి 2 గంటల ప్రవేశం చేయాలి. చిరంజీవి సినిమా చూడడు, సినిమా టికెట్ పోతే ఎన్నిసార్లు వెళ్ళాడో ఎన్నిసార్లు త్వరగా తిరిగిపోతున్నాడో వాళ్ళు చూస్తారు. ఎన్ని గంటలు క్యూలో వస్తున్నాడు, తర్వాత త్వరగా తిరిగింది, టికెట్ దొరకలేదు, మళ్ళీ 2 గంటలు చేశాడు. ఇది ఎవరి గురించి నేను చెప్పడం లేదు, మీరు బయట వాళ్ళ గురించి చెప్పడం లేదు అని చెప్పి నేను ఇది చేయలేము అనే మాట బలహీనలు చెప్పేది. హనుమంతుడు కూడా ఆ మాట చెప్పాడు, సముద్రాన్ని దాటలేము అని. తర్వాత దాటగలిగారు కదా, సంకల్పం జాతి కాలిక భావాన్ని జాతక జాతక కృతాన్ని కాలి సర్వాన్ని రక్షించి ప్రదక్షిణాయా పరిపడే. ఏ దేవాలయానికైనా, ఏ దేవాలయానికైనా కాదు, ఏ శక్తులు నిర్వహించిన చాలా ఉపదేశి అంటే తులసి. మీకు దాని విశేషం తెలియదు, ఇవాళ నేను దాని గురించి చెప్పలేను. ఇదే ప్రదక్షిణ మీరు తులసి చెట్టుకి చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టి రావి చెట్టుకి చేసుకోవచ్చు. దేనికి చేసుకుంటే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయన్నది మనం తర్వాత ఇప్పుడు ఇలా నేను గ్యారంటీగా వస్తూనే ఉంటాను. మీ దగ్గరికి మీరు ఒకసారి నా ముందు నేను వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటాను. ఇది ఒకటి ప్రదక్షిణ. దేవాలయంలో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఆర్తి అదంతా ఇచ్చాక బయటకు వస్తే ఏం చేస్తారు? ఏం తీసుకుంటారు? తీర్థం తీసుకుంటారు. అందుకే నేను చెప్పింది విన్న తర్వాత మీరు తీర్థం తీసుకుంటే మీకు ఎక్కువ లాభం ఏమో చూసుకోండి. ఏం చేస్తుంది తీర్థం? అకాల మృత్యుహరణ. తీర్థం తీసుకుంటున్నప్పుడు ఆ మాట మీరు వింటారో ఎందుకో మీకు తెలుస్తుందో తెలీదో, ఆ పూజారి మాట అంటాడు, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం. తర్వాత మాటలు మారతాయి. శివాలయం అంటే శివపాదవదకం శివం, విష్ణువులయం అంటే విష్ణుపాదవదకం శివం, దుర్గాలయం అంటే మీరు ఈ గుడులన్నింటిలో కూడా చివరి ఉద్దేశం ఏంటో అర్థమవుతుందా? ఎందుకు వెళ్తున్నాం మనం? మీరు అందుకు వెళ్తున్నారు గుడికి. మన ఇళ్లలో అకాల మృత్యువు ఉండకూడదు, అకాల మృత్యువు ఉండకూడదు అనేటువంటి తీర్థం ఇప్పుడు చాలా అవసరం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం బాంబు పెడతాడో తెలియదు, అకాల మృత్యు యాక్సిడెంట్. కానీ నా అనుభవం, ఈ తీర్థాన్ని ఈ అర్థంతో తీసుకున్నటువంటి వ్యక్తి కుటుంబంలో కూడా అకాల మృత్యు ఉండదు. బాంబు పెడుతుంది కానీ వాడికి ఏమది, అనేక సార్లు చూశానదే. మొన్న దీన్ని మీరు ఢిల్లీలో చూశారు, వాడు బాంబు పెట్టారు కానీ పేలలే, ఒక చోట తేలింది, పెద్ద చోట పేలలే. చాలా మంది గారు అర్థం కాదు, నిజంగా ఆ బాంబులు కరెక్ట్ గా తేలితే చస్తారు లక్షలాది మంది. మొన్న వారణాసి అక్కడ బాంబు పేలడం జరిగాయి కదా, చిక్కిరిసి ఉన్నటువంటి చోట పెట్టారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? ఎంతమంది చనిపో అకాలం? మన భారతీయ సంస్కృతిలో ఉండేది మీకు తెలియకపోవచ్చు, కానీ మీ జీన్స్ లో ఉన్నాయి. దాన్ని మళ్ళీ నిద్ర లేపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకా మీరు ఆ తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోకుండా వెళ్ళిపోయే చాలా మంది తెలుసు, నాకు చాలా తప్పు చేస్తున్నారు. మీరు వచ్చింది ఎందుకు? దానికోసమే, తీర్థం కోసమే వచ్చింది. అసలు తీర్థ ప్రసాదాలు తీసుకుంటే చాలు, అందుకే దేవాలయాల్లో అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోమంటే దానికోసమే కదయ్యా కార్యక్రమం అంతా పెట్టింది. అది తీసుకోకుండా వెళ్ళిపోతాను. మా గురుదేవులు మాట చెప్తూ ఉండేవారు, ఎక్కడైనా ప్రసాదం మీకు దొరకకపోతే బయట పారేసిన ఇంగిరి దుస్తుల్లో ఉన్న ఒక బ్రతికైనా తిను అదృష్టవంతుడివి. అంటే ప్రసాదానికి రెండు బాబు అంటే నువ్వు పారిపోతే నీ బోధత్వం అర్థమవుతుందా? ఇదే అనుకోకండి, తీర్చని కనుక నాకు ఆ భాష వస్తుంది. కానీ తప్పు తప్పే కదా. ఇక్కడ నాకు తెలియదు ఇప్పుడు ప్రసాదాలు ఉందా లేవు, ఉంటే మాత్రం తీసుకురాడండి అర్థంగా. అంతే తప్ప మాకు టైం లేదు, మేము వెళ్ళిపోతామంటే మీరు చాలా తప్పు పని చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి ప్రసాదము ఎంత ఇంపార్టెంటో ప్రతి దేవాలయంలోనూ ప్రసాదం అంత ఇంపార్టెంట్. ఎంత కావాలా పడకండి, ఒక గుప్పిడే మెతుకులు ఉన్నాయనుకోండి, అందరూ పంచుకోండి. ఇంతమంది పంచుకోవచ్చు, ఎలా మార్చారు గుప్పిడి మెతుకులు పంచుకుంటాం? వేయండి ఒక కుండ నీళ్ళలో అవి చెప్పండి అందరికీ ఇవ్వండి. ప్రభావం చాలా ఇంపార్టెంట్ ప్రసాదంలో. ప్రసాదం లాగా వికరిస్తా కూడా కదా తక్కువ పెడితే కదా, తయారు చేయ తెలుస్తున్నా ప్రసాదం లాగా. కానీ అది ఎంత గొప్పదో సర్వ వ్యాధి నివాసం, సర్వ పాప క్షేత్రం ఏ దేవాలయంలో వెళ్తావు. అంటే నువ్వు ఏ దేవతాశక్తిని ఉపయోగించుకున్నా కూడా ఆ దేవతాశక్తి ఏం చేస్తుంది? నీ ఇంట్లో ఆ కాలం ముఖ్యులు జరగలేదు, వ్యాధుని ప్రపంచానికి ఏముండదు, పాపం పాపం క్షమిస్తాయి. మరి ఇటువంటి దేవాలయాలలో మీరు ఒక విచిత్రమైనటువంటి పద్ధతి కూడా తీసుకుంటారు. మూడు పదాలు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి, విద్మహే ధీమహే ప్రచోదయ. ఏ దేవాలయాలు కూడా ఈ మూడు వినిపిస్తాయి. కొంచెం ముందు ఉన్నటువంటి మాటలు మారుతూ ఉంటాయి. దుర్గా అంటే దానికి తగిన విద్మహే ధీమహే ప్రచోదయ ఉంటుంది. విష్ణువు అంటే విష్ణువు తగినట్టు విద్మహే ధీమహి ప్రచోదయాల్సింది. శివుడు అంటే భావార్థం కదా. అంతేకాదు ప్రతి దేవాలయంలోనూ కూడా ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి పదాలు మీకు వినిపిస్తాయి, విద్మహే ధీమహి ప్రచోదయాలు. దీన్ని ఏమంటాం? ఈ మూడు లక్ష్యం దేవి గాయత్రి కదా. అంటే ఓం భూర్భువస్వ తత్సంతుర్వరేణ్యం భర్గోదయస్య ధీమహి ధీమయ ప్రచోదయాత్ మాత్రమే గాయత్రి కాదు. ఎక్కడెక్కడ ఈ మూడు ఉంటాయో, విద్మహే ధీమహి ప్రచోదయాలు, ఇందుకు ఈ మూడు ఉంటాయి. నువ్వు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా మొట్టమొదట నీకు ఆ దేవత గురించి తెలియాలి. విద్మహే అంటే తెలుసుకుంట. ఇంజనీరింగ్ చదవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు ఇంజనీరింగ్ గురించి తెలిస్తే? మెడిసిన్ చదవాలని ఎప్పుడు అనిపిస్తుంది? మెడిసిన్ గురించి విద్మహే. అంతేదంటే ఇంజనీరింగ్ కానీ విద్మహే అంటే ఇంజనీర్ ఎవరంటే ఇంజనీరింగ్ గాయత్రి ఎలా చెప్పుకుంటాం మనం? ఇంజనీరింగ్ విద్మహే. సరి జాయిన్ అయ్యావు, జాయిన్ అయ్యాక నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలన్నది ఎక్కడికి వెళ్ళాలి? నీ బుద్ధిలోకి వెళ్ళాలి, పుస్తకాల్లో ఒకటి వెళ్ళాము కదా. నువ్వు ఇంజనీరింగ్ ఎప్పుడవుతావు? ఆ ఇంజనీరింగ్ నుంచి నీ బురగెక్కాలి, ఆ మెడిసిన్ ని బురగెక్కాలి. ఉండండి, రోజు వచ్చాక నేను ఎప్పుడూ చదివానండి సత్యంలో ఈ రోగం గురించి, మందు గుర్తు రావటం లేదు. అది పుస్తకాలు తిప్పాడు అనుకోవాడు, నువ్వు ఉంటావా అక్కడ? నేను డాక్టర్ అక్కర్లేదు కానీ వదిలేసుకుని కూడా అక్కర్లేదు అంటాను కదా. అంతేత ఆ ఇంజనీరింగ్ ఆ మెడిసిన్ ఎక్కడుండాలి? ధీమహి, నీ బ్రెయిన్ లో ఉండాలి అది. అంతేత ఇంజనీరింగ్ ధీమహి, ఇంజనీరింగ్ విద్మహి, తర్వాత ఇంజనీరింగ్ ధీమ. నేర్చుకున్నావు మెడిసిన్ నేర్చుకున్నావు, నీ బుర్రకి ఎక్కింది, ఇతర విషయం మందిపో, నువ్వు యాక్టివ్ అవుతావు. ఎవడైనా ఈసీఈ వాడు వాడు ఎవడైనా వస్తే ఏం చెప్తావు అంటే నేను డాక్టర్ని అనేది. కానీ అదేంటో ప్రస్తుతం నేను డాక్టర్ని కాదు యాక్టర్ని అనుకో. అంటే ఇప్పుడు నువ్వు మందులు ఇవ్వలేవు కదా, అంటే నువ్వు ఎవరికి ఉపయోగపడటం లేదు. ప్రచోదయ నేను నేర్చుకున్నటువంటి జ్ఞానము సన్మార్గం లేకపోతే నేను 10 మందికి ఉపయోగిస్తూ కాదా? ఇంత దేవాలయంలో ఆ దేవతాశక్తి గురించి నీకు తెలియాలి. తెలిసినటువంటి ఆ దేవతాశక్తిని నువ్వు నీలో ధారణ చేసుకోవాలి. ఆ ధారణ చేసుకున్నటువంటి దేవతాశక్తిని నువ్వు మళ్ళీ ఏం చేయాలి? ఇతరులకి ఉపయోగపడాలి, అది ఎందుకో దేవాలయాలలో అర్థం కావటం. ఇంజనీరింగ్ చదివి నువ్వు ఇతరులకు ఉపయోగపడకపోతే నీకు తిండి ఉండదు. మెడిసిన్ చదివి నువ్వు ఇతరులు ఉపయోగించుకోకపోతే నీకు తిండి ఉండదు. అంటే నువ్వు నేర్చుకున్నటువంటి విద్య ఎవరికి ఉపయోగపడాలి? సమాజానికి ఉపయోగపడాలి. ఇంజనీరింగ్ కాదు, సైన్స్ చదివావు నువ్వు సమాజానికి ఉపయోగపడలేదు, అది నీకు తిండి పెట్టదు. మెడిసిన్ చదివావు, ఇంగ్లీష్ చదివావు, కామర్స్ చదివావు, ఏం చదివినా అది ఇతరులకు ఉపయోగపడాలి. మరి దేవాలయంలో మనం ఏ విద్య నేర్చుకుంటున్నాము, ఆ విద్య ఇతరులకు ఉపయోగపడేట్టు మనం ఎలా చేయాలి అనే దానికి ఒక చిన్న బొమ్మ ద్వారా అందజేశారు. ఇది ఒకసారి అందరూ చూపించారు, అందరికీ చూపించు, లేకపోతే ఇంకొన్ని పేపర్ చూపించారు. అక్కడ ఎక్కడ కనిపిస్తారా? వీడు కనిపించాలి, చూపించండి ఒకసారి. తర్వాత నేను ఇది తప్పనిసరిగా తీసుకెళ్ళండి. అంటే 20 రూపాయలు ఇది. మీరు ఈ కార్తీక సోమవారం నాడు ఈ విశేషమైనటువంటి బొమ్మను మీరు తీసుకెళ్ళండి. ఇవాళ నేను దీని గురించి క్లుప్తంగా కొన్ని మాటలే చెప్తాను. దేవాలయాలలో ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే ఋషి పరంపర నుండి పునరుజ్జీవింపబడాలి. ఋషి నుంచి మీరు మహర్షులుగా ఎదగాలి, మహర్షుల నుంచి రాజేశ్వరుగా ఎదగాలి, రాజేశ్వరు నుంచి బ్రహ్మర్షులుగా ఎదగాలి, బ్రహ్మర్షుల నుంచి దేవర్షులుగా ఎదగాలి. అలా ఎదగడానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా ఈ చిత్రంలో ఉన్నది. ఎలా ఉన్నది అన్నది నేను మిడిల్గా చెప్తాను. ఆయనకి దానికి కావాల్సిన అప్లికేషన్ ఫార్మ్స్ అవి ఇవ్వబడతాయి. ఒక యూనివర్సిటీ నడుస్తుంది, ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు అక్కడ సర్టిఫికెట్స్ అవి తీసుకుంటే మీకు అది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చినట్టు లెక్క. అంతేకాకుండా 2 జర్మన్ యూనివర్సిటీలు, 1 అమెరికా యూనివర్సిటీ కూడా ఈ కార్యక్రమంలో మనకు సహాయపడుతున్నాయి. ఈ విద్య, ఈ దేవాలయాల యొక్క విద్యను మీరు అందజేయడానికి ఆధారం ఏంటి అంటే, మీరు 1వ క్లాస్కి వెళ్ళినా, అంటే చాలే మొక్కలే, మీరు 1వ క్లాస్కి వెళ్ళినా, రీసెర్చ్ చేయడానికి వెళ్ళినా 2 వస్తువులు మీకు ఉండాలి. ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పాలి. మీరు 1వ క్లాస్ చదువుతుంది, నిజంగా విద్య గురించి మాట్లాడుతున్నారు. మీరు 1వ క్లాస్కి వెళ్ళినా, రీసెర్చ్ చేసిన 2 వస్తువులు మీ దగ్గర ఉంటాయి, కాగితం, పెన్. 1వ క్లాస్ వాడు వాడి బుద్ధికి తగినట్టు రాస్తాడు, రీసెర్చ్ చేస్తున్నాడు వాడే చేసేది తగినట్టు రాస్తాడు. అలాగా మన దేవాలయాలలో పెన్ను అంటే ఏంటి? అక్షరజ్ఞానం. నాయకు వస్తే కదా పెన్ను ఉపయోగపడుతుంది, అప్పుడు గీత గీస్తాడు. అక్షర జ్ఞానం ఓం భూర్భువస్వ సత్సవితుడు భర్గో దేవస్వతిని ధియో యోన ప్రచోర్యా. దీన్ని ఏమంటా ఉంటే సకల శాస్త్రాలు ఇందులో ఉన్నాయి అంటాం ఈ మంత్రాల్లో. ఓం భూర్భువస్వ సత్సవితుడు వరేణ్యం భర్గో దేవస్వతిని ధియో యోన ప్రచోర్యాత్ అనే మంత్రంలో సకల శాస్త్రాలు ఉన్నాయి. వేద మాత్రం అంటాం అందుకే, వేదాలు అంటే శాస్త్రం. సకల దేవతా శక్తులు ఉన్నాయి. అంతే ఈ గాయత్రిని దేవమాత అంటాం. మనం సఖీకి వెళ్ళి ఎందుకంటే నేను చెప్పేది కదా, మీరు అక్కడికి వెళ్ళారంటే మిస్ అయితే చాలా ఏకాగ్రస్తమైన కాదు. అది మీకు చేస్తారు మాట్లాడతారు. దేవాలయం విద్య నేర్చుకోవడానికి మీకు తగిన అర్హత ఉన్నదా లేదా. మూడవది, మీరు నేర్చుకున్నటువంటి ఈ అక్షర జ్ఞానము, దేవతా శక్తులు ప్రపంచానికి ఉపయోగపడాలి. విశ్వమాత ఇవంతా కూడా ఈ 24 లక్షణాలు ప్లస్ ఆ 3 వ్యాపృతుల్లో ఉన్నాయి. ఓం భూర్భువస్వ తత్సవితుడు వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయ. ఒక వ్యక్తి ఓ రాసి నిశ్చయించడం చెప్తాడే బాగా చెప్తున్నాడు మాస్టర్, నేను సాధించే. కానీ 24 లక్షణాల్లోనే భూత భవిష్య వర్తమాన శాస్త్రాలు అన్నీ ఉన్నాయంత తప్పు, మేము ఒప్పుకోము అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? మీరు నమ్మకం అంతే, మీరు అంతే తప్ప ఎలా ఉన్నారో తెలీదు. సరే నేనన్నా సరే మేయ నిజమే, నువ్వు చాలా పెద్ద ప్రశ్న ఇస్తే ఇంగ్లీష్ లో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఎన్ని లక్షణాలు ఇంగ్లీష్ లో లక్ష నీకు 26 లక్షణాలు అంతేనా? అంతకంటే ఎక్కువ ఉన్నాయా? ఈ 26 లక్షణాలు నేర్చుకుని దాన్ని ఎలా కలుపుకోవాలో మీకు తెలిసే అనుకోండి. 26 లక్షణాలు ఇప్పటి వరకు పురాతనంగా ప్రాచీన కాలంలో పట్టుబడినటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు మీరు చదవగలరా చదవలేరా? చదవగలరా? ఇప్పుడు అసలు పుస్తకం, భవిష్యత్తులో అసలాబోయే పుస్తకం, అంటే ఈ 26 లక్షణాలలో అన్ని శాస్త్రాలు ఉన్నట్టే. మరి ఇందులో ఏమంటే నేను ఏమంటానయ్యా, మరి నీడు అది దేవుడి. కానీ ఒకటి కూర్పు చేయాలి, అక్షరజ్ఞానం ఒకటి అయిపోతుంది. ఆ కూర్పు ఈ బొమ్మలో ఇవ్వబడింది. ఇందాక నేను చూపించాను ఈ బొమ్మ, ఆ బొమ్మలో ఆ కూర్పు ఇవ్వబడింది. ఒక క్లాస్ లో అంతా చెప్పలేము కదా, కానీ ఇక భావం వచ్చి ఇక్కడ మేము ఇచ్చినటువంటి అప్లికేషన్స్ తర్వాత ఆయనకి ఇచ్చి వెళ్తాం మేము, అందులో మీరు జాయిన్ అవ్వాలి. అప్పుడు కదా విద్య లేకపోయింది. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో ఈ విద్య ప్రపంచాన్ని స్థాపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది కదా. మీరు నేర్చుకోకపోతే ఇంకోటి నేర్చుకుంటాడు, ఇంకోటి నేర్చుకోకపోతే ఇంకోటి నేర్చుకుంటాడు. ఓ 20-30 మంది ఒక ఊళ్ళో నేర్చుకుంటే కాదు ప్రపంచాన్ని మార్చే వస్తున్నారు. కొంచెం ఆయన కానీ దేనివల్ల వస్తుందండి? ఓం గోల్గోల్కో సత్కృతులైన భర్గోదైవస్థీనై ఈ 20 ఉన్న ప్రచోదయ. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనకి చల్లగాలి కావాలి అంటే ఎత్తి వేసుకుంటాం, వేడి కావాలి అంటే హీటర్ వేసుకుంటాం, వెబ్సైట్ ఏదో ఓపెన్ చేసుకోవాలి అంటే కంప్యూటర్ ఓపెన్ చేసుకోవాలి, ఏదో బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి అంటే హీటర్ ఇస్త్రీ పెట్టి వేడి చేసుకుంటాం. కానీ ఇవన్నంతా కూడా కరెంటు లేకపోతే పనిచేయదు. అలాగే ఈ దేవతా శక్తులన్నీ కూడా సూర్యుడు లేకపోతే పనిచేయవు. ఇమం వివత్సతే యోగం ప్రోక్తవాహనమే అవ్యయమైనటువంటి నాశరీకమైనటువంటి యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడి యొక్క ఉపాసన మనం మర్చిపోయాం, సూర్యుడికి అగ్ని ఇవ్వటం కూడా మనం మర్చిపోయాం. అంటే ఇక్కడ కార్యక్రమాలలో రాసింది సూర్యాభిధానము తులసి ఖచ్చితంగా వేగంగా ఉండాలి, ధార్మికంగా కాదు సైంటిఫిక్ గా. ఇంకేదంటే మీరు ఏ సైంటిస్ట్ నైనా అడగండి ఒకే మాట చెప్తాడు, సూర్యుడు నీరు లేకపోతే జీవం ఉండదు. ఏ సైంటిస్ట్ నైనా అడగండి. ప్రస్తుత రామాయణ కాలంలో రావణాసుని చంపాలి అంటే ఆదిశివుడేం కావాల్సి వచ్చింది. అక్షయ పాత్ర మహాభారతంలో సూర్యుడు దగ్గర నుంచి వచ్చింది. సమంతరమణి శివుడిని చెంది. అంటే మన పురాణాలలో అక్కడ ఇక్కడ చెప్పబడినటువంటి అన్ని కూడా సూర్యుడి దగ్గర నుంచి వస్తాయి. భాగవతంలో కూడా అన్న తమ్ముడు చేసినటువంటి తప్పుకి ఒక ప్రేతం ధుంధకారి అని ఒక ప్రేతము నీతి యోగంలో ఉంటుంది. వాడు బయటపడాలి అంటే తన అన్న దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గోకర్ణుడు అనేటటువంటి అన్న ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి. అప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది ఆదేశం భాగవతం. ఆ సూర్యుడిని మనం మళ్ళీ గట్టి చేసుకోబోతున్నాం రాబోయేటటువంటి ఈ 4-5 నెలలలో. నేను మళ్ళీ ఈ స్కూల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి, యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ విద్య నేర్పడానికి నేను వస్తూ ఉంటాను. అంతకంటే ముందు ఆయనే చాలా విషయాలు మీకు చెప్పారు, ఈ దృష్టికోణంతో కూడా ఆయన మీకు చెప్తారు. అంటే అక్షర జ్ఞానం ఏమిటి అంటే కార్యక్రమం స్కూల్లో వెళ్ళవలసినటువంటి వాడు 1వ క్లాస్ అయినా 5వ క్లాస్ అయినా ఏముండాలని చెప్పాను నేను. కాగితము పెన్ను, పెన్ను అంటే అక్షర జ్ఞానం, అక్షర జ్ఞానం అంటే కార్యక్రమం. మరి కాగితం అయితే దేని మీద రాస్తావు నువ్వు? యజ్ఞ వేదిక మీద రాస్తావు. యజ్ఞము అనేది పేపర్. నీ కోరిక ఏదైనా తీరాలి అంటే నువ్వు ముందు కలెక్టర్తో అవుతుంది ఒక లేఖ ఇస్తావు కదా, ఏమంటారు దాన్ని మెమో, మెమో అంటారు, పిటిషన్, అప్లికేషన్ ఇస్తావు కదా. అప్లికేషన్ ఇవ్వకుండా నీకే శాంక్షన్ చేయదు కదా. అలాగే ఉద్యోగాలు జాయిన్ అవ్వాలన్నా అప్లికేషన్ ఇవ్వాలి కదా. ఆవేదన పత్రం, నీ వేదన చెప్పుకునే పత్రం ఆవేదన పత్రం అంటే అది యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం మర్చిపోయాం. మంత్రాక్షరాలతో అగ్ని మీద మీరు రాయాలి. మీరు అటుపక్క చూస్తూ ఇటుపక్క చూస్తూ అవతలు వేస్తే పద్ధతి నేర్చుకోండి. యజ్ఞ విద్య సహయజ్ఞ ప్రజాపతిత్వ పురోవాచ ప్రజాపతి అనేక ప్రసవిశ్వధ్వం మేషవో స్పృష్ట కామదు
ఈ యజ్ఞ విద్యని గాయత్రి మంత్రాన్ని మనం ఎలా మన జీవితంలో దింపుకోవాలో అనేటటువంటిది ఈ పుస్తకంలో ఈ మహానుభావుడు సాధించారు. ఇందులో మ్యాజిక్లు లేవు, చమత్కారాలు ఏమీ లేవు. కేవలము శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుడు సూర్యుడిని గాయత్రిని నేను ఎలా సూర్యుడు అంటే అగ్నికుండము, అందరికీ తెలుసు సూర్యుడు ఒక మహా అగ్నికుండము. అంచేత యజ్ఞాన్ని సూర్యుడు అనే యజ్ఞాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని తను అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అనేటటువంటిది ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పుస్తకం ఇవాళ ఒక ప్రసాదంగా ఉచితంగా తీసుకుంటే ప్రసాదం అవుతుంది. అంటే ఉచితంగా తీసుకుంటే ఉచితంగానే ఉంటుంది కదా. అంచేత ఖరీదు 10 రూపాయలు మూల్యమా, 10 రూపాయలు. ఒకటి ఇప్పుడు గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అంతా కూడా అతని ముఖంలో ఉంటుంది. చాలా మందికి ఆ రహస్యం తెలియదు. మహాభారతంలో ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది. అర్జునుడి కంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుల దగ్గర ఎక్కువ నేర్చుకున్నాడు. నీకు అందరికీ తెలుసు కదా అది. మీరు విన్నారు కదా, మీరు జాగ్రత్తగా వినమ్మా. ఏంటంటే అర్జునుడు డైరెక్ట్ గా ద్రోణాచార్యుల దగ్గర విద్య నేర్చుకున్నాడు, ఏకలవ్యుడు మూర్తి దగ్గర నేర్చుకున్నాడు. కానీ ఎవరు ఎక్కువ నేర్చుకున్నారు? కానీ ఏకలవ్యుడు అయితే పేరే చెప్తాను కదా ఏకాగ్రత ఉంటే. అంతే ప్రతిరోజు కనుక ఈ బొమ్మని మీరు చూస్తూ ఉంటే పతంజలి యోగ సూత్రాల్లో చెప్తుంది మహాత్ముల యొక్క చిత్ర దర్శనం కూడా ఆ ధ్యానం ఇస్తుంది అని, మనం చిత్రం ఇస్తుంది అని. ఇచ్చాక దీని వెనకాల ఇంకొక బొమ్మ ఉంది వాళ్ళ చరణాలు. చరణాలు ఉన్నాయి వాళ్ళవి. ఈ చరణాల్లో చాలా విచిత్రమైనటువంటి శక్తి ఉంది అని గుర్తుంచుకోండి. మీరు గురువు యొక్క చరణాన్ని పట్టుకుంటారు, కానీ ఎందుకు పట్టుకుంటారో నీకు తెలీదు. ఎందుకు పట్టుకుంటారు అంటే నేను కూడా ఆ విధంగా ఆచరించగలగాలి అని. ఆచరణాలు, ఆచరణాలు ఎక్కడుంటాయంటే చరణాల్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే శరీరమే దేవాలయము కనుక దేహో దేవాలయ ప్రోక్త. అంచేత ఒక ప్రొఫెసర్, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఒళ్ళు మొత్తం డాక్టరే. కానీ ఎవడైనా రక్షింపబడితే డాక్టర్ చేతులు పట్టుకోడు, ఏం పట్టుకుంటాడు? కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళకి దండం పెడతాడు, నా ప్రాణం ఇస్తాను. లేదా కాళ్ళల్లో ఆ విశేషమైనటువంటి శక్తి ఉంది, వాళ్ళ చరణాలు అక్కడున్నాయి. దాని తర్వాత లాస్ట్ దానికి వెళ్తే అక్షసిద్ధి నవనిధులు ఎలా పొందగలరో గాయత్రి మంత్రంతో అది ఉన్నది. అంటే అర్థతలు కూడా ఉన్నాయి మనకి. అసలు అక్షసిద్ధులు అంటే నవనిధులు అంటే ఏంటో తెలియదు మనకి. ఇంజనీరింగ్ అంటే మెడిసిన్ అంటే మనకి తెలుసు, కానీ అదే మనం భారతీయులు. అక్షసిద్ధుల పేర్లు చెప్పమంటే ఎవరు చెప్పలేరు, నవనిధుల పేర్లు చెప్పమంటే చెప్పలేరు. కానీ శివుడి యొక్క అంశావతారమైనటువంటి హనుమంతుడు గురించి హనుమాన్ చాలీస అను విచిత్రంగా చెప్పబడి ఉంటుంది. అష్టసిద్ధి నవనిధినే దాత అసలు దీన్ని జానకి మాత. రామాయణం అంతా కూడా గాయత్రి మంత్ర ప్రచారమే అని మహాత్ములు చెప్తూ ఉంటారు. ఇదే గాయత్రి చాలీసాలలో ఇదే మాట చెప్పబడి ఉంది, అష్టసిద్ధి నవనిధికే దాత తన సమర్థ గాయత్రి మాత. అది ఇచ్చాక ఈ చివరిలో ఈ బొమ్మ ఉన్నది. ఈ బొమ్మ ఏంటి అంటే ప్రచోదయాలు, మీరు పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందజేయండి అని. అంటే ఈ 4 బొమ్మలతో కూడినటువంటి పుస్తకము ఈనాటి కాలంలో 10 రూపాయలు అంటే ఒక సిగరెట్ ప్యాకెట్ కంటే సగమేమో, లేకపోతే ఇద్దరు వెళ్ళి కాఫీ తాగటం అన్నమాట. 5 రూపాయలైనా కాఫీ కప్పు, ఇంకా ఒక కప్పు కాఫీ తాగలేదు అనుకోండి, వెళ్ళి పుస్తకాలు తీసుకోవచ్చు. కానీ రేపు అనకండి, నా అనుభవం చాలాను తక్షణమే కనుక మనం చేయగలిగితేనే అది వస్తుంది. రాబోయేటటువంటి రోజులలో 21వ శతాబ్దంలో మనుషులందరూ మారి తీరుతారు. రాబోయే 3 సంవత్సరాలలో ఈ మార్పు ప్రపంచం అంతా గమనిస్తుంది. భారతీయుల యొక్క ఈ సనాతన ధర్మము ప్రపంచ వ్యాప్తముగా ఈ గాయత్రి సాధన వెళ్తుంది. గాయత్రి సాధన అంటే నేను ఇందాక చెప్పాను కదా, సూర్యుడి యొక్క ఉపాసన, సూర్యుడి గురించి తీసుకుంటాము. దాని గురించి మీరు విరివిగా విశేషంగా ప్రతి నెలా మేము నేర్చుకుంటాము అనుకునేటటువంటి వాళ్ళకి మ్యాగజైన్ ఒకటి ఉన్నది. ఇదంతా కాకుండా అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆల్ వరల్డ్ గాయత్రి పరివారంలో మీరు మెంబర్స్ అవ్వచ్చు. ఈ సాధన 20 దేశాలలో 9 కోట్ల మంది సాధన మొదలెట్టేశారు. కానీ ఒక రోజులో కూర్చోండి, ఇది 5 ఏళ్ళు పడుతుంది వాటిని నేర్చడానికి. కానీ 9 కోట్ల మంది దేశ విదేశాలలో ఉన్నారు. కానీ మన ఆంధ్రాలో సౌత్ ఇండియాలలో ప్రస్తుతం ఎవరూ లేరు. నేను మొన్న హరిద్వార్ వెళ్ళినప్పుడు నాకు ఇది ఒక ఛాలెంజ్ అనిపించింది. మన భారతీయులకి, మన తెలుగు వాళ్ళకి ఇదంతా తెలిసినటువంటి వాళ్ళు దూరంగా ఉండగా, దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దానికి మీరు మెంబర్స్ అవ్వండి. అది అనిపించి వెళ్తాను ఆ పాయింట్స్. ఇదంతా కాకుండా మేము ఇది ఒక యూనివర్సిటీ లాగా, ఒక విద్యలాగా మేము నేర్చుకుంటాము అంటే మేమే, అంటే నేనే రావటం లేదు, యూనివర్సిటీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. కానీ దానికి ఒక కండిషన్ ఉంది, మీరు వారానికి ఒక రోజు 5 గ్రూప్స్ చూడగలవాలి. అంతే, వారానికి ఒక రోజు మాత్రమే, అది కూడా ఒక గంటన్నర సేపు మీరు ఒక చోట కలిస్తే ఆ 5 గ్రూప్ మీ పేర్లు ఇవ్వండి. ప్రజ్ఞామండలి అంటారు దాన్ని, అంటే జ్ఞానాన్ని సంపాదించే మండలి అని. అలాంటి వాళ్ళు 5 కలిసి ఒక మండలిగా ఏర్పడితే మెల్లిమెల్లిగా వాళ్ళని రిజిస్టర్ చేసి ఇదంతా చేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది. ఆ కాగితాలు కూడా నేను ఇచ్చి వెళ్తున్నాను. కానీ ఇదంతా కూడా అన్ని ఊరుకోకండి అమ్మా, శ్రమపడండి. ఇంజనీర్ అవ్వాలంటే నీ దగ్గరికి వచ్చే అవలేషన్ చేసింది వాడు. కానీ భారతీయ ఆధ్యాత్మిక గొప్పతనం చూడండి, నీ దగ్గరికే వస్తుంది. వచ్చినా మీరు విలువ గుర్తించకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి కాలము ఇంకా గట్టిగా, ఇంకా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇది నేర్చుకునేట్టు బాధ్యత చేస్తుంది. కనుక ఇలాంటి అవకాశం మీకు ఆలోచించేటటువంటి గురువులు ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. మీకు అవసరం అని అనిపించినప్పుడు అలా రావడానికి మేమందరం ఉన్నాం. మనమందరం కలిసి ఈ సనాతన భారతీయ దేవాలయ చరిత్రని, గాయత్రి మంత్ర శక్తిని ప్రపంచానికి అందజేస్తారు అని ఆశిస్తూ జయ.